to Sai.
Spend the day with Sai.
From 6 a.m. to 9:30 p.m. on Radio Sai Thursday Live.
Radio Sai Thursday Live.
Sairam, dear listeners, till now you have heard the afternoon satsang by Brother Prem and Arvind, and it's now time for us to go to the next segment, that is the Veda Jignasa program. And to take you across this program is your team, Sri Satya Sai Media Center's Ganesh, and along with me is Brother Bhargav.
Sairam, Ganesh.
Sairam. So at the outset, all of us would collectively offer our humble salutations at Bhagavan's lotus feet, and with a humble prayer that every thought, word and deed is His inspiration. With these few prayers in our heart, we shall start the episode with the Ganapati Prarthana Mantra.
गणानांत्वा गणपति गुम्हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्
सो भार्गव द जर्नी ऑफ द ब्लॉसमिंग ऑफ द इंटेलेक्ट सो व्हेन वी वर डिस्कसिंग अबाउट दीज थिंग्स अबाउट how to discriminate, how Medha Devi confers upon all of us the power of the intelligence or remembering, retaining capacity, the Dharana Shakti.
And the intuition.
And the intuition. As we were discussing all these things, I think somewhere Swami thought you guys are still in the lower level. It's now time for you to go one step ahead.
Yes.
And when we were looking into what Swami had told about Medha Shakti or Buddhi, as we were searching on these lines, we came across a very, very beautiful exposition by Swami on these lines. So Swami gives a very deeper interpretation and understanding about the Medha Shakti.
Okay.
So being the Sarvadevata Atita Swarupa, when Swami tells something, It's for us to imbibe in our daily lives.
Yes. Definitely.
So I think today we can give an opportunity for Swami to speak. So Swami is always alert and ready to correct us when we are just trying to stray away. And Swami caught us at the right time. And now we shall start today's episode by listening to Swami, where He delivered His divine discourse on June 21st, 1996 in Prashanthi Nilayam.
Yes.
So, we shall listen to what Swami tells.
Neti vidyalu Telivi tetana lepenche Neti vidyalu Telivi tetala nebenchu కొంచెమైన బుద్ధి కలుగబోదు కోటి విద్యలుండి బుద్ధి లేకున్నచో కోటి విద్యలుండి బుద్ధి లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమీ ఫలమదేమీ వాణి విలువ ఏమి.
ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ బట్ ఇట్ విల్ నాట్ హెల్ప్ అస్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఆర్ డిస్క్రిమినేషన్. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
Prema swarupulara,
embodiments of love.
Prakrutamaina ee jagattunandu telivitetalanu buddhini tamamuga bhavinchi nitya jeevitamulo బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదమునకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
కానీ ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు.
బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
The intellect conveys just the opposite meaning to that of intelligence.
ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
So many investigations have been done in this direction. It is Emperor Vikramaditya who brought this distinction between the intellect and intelligence.
Aneka mandi kavulu panditulu aneka mandi vidyavantulu medha shakti gala varu indulo palgunnaru.
Many poets, scholars, intellectuals participated in that assembly.
Vikramadityudu ee panditulanu gurinchi మహోన్నతమైనటువంటి విద్యావంతులారా బుద్ధిశక్తికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు.
ఎంపరర్ విక్రమాదిత్య సెడ్ లైక్ దిస్, ఓ స్కాలర్స్ ప్లీజ్ లెట్ మీ నో ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మేక్ మీ హ్యాపీ.
ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరి అయినటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
హి సెడ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ విచ్ ఇస్ నోబ్లర్, విచ్ ఇస్ గ్రేటర్, విచ్ ఇస్ హైయర్ ఆఫ్ ది టూ.
ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
విక్రమాదిత్య వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు
లెర్న్ మేధాశక్తికి బుద్ధికి ఎట్టి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
అర్లియర్ హీ థాట్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
విక్రమాదిత్య ప్రేయర్ టు ది స్కాలర్స్ వన్స్ అగైన్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
Okati shraddha,
one steadfastness,
rendavadi
rutamu,
moodavadi satyamu,
the truth,
nalugavadi yogamu,
yoga,
aidavadi mahattaramaina shakti,
the mighty power.
Ee aidu shaktulato koodinatuvanti buddhi.
Intellect has got these five aspects.
Kevalam laukikamaina, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
మేధాశక్తి కలవానికి అన్నియూ సందేహములే.
ద వన్ హూ ఇస్ ఇంటెలిజెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హ్యావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
తద్వారా బుద్ధి యొక్క శక్తిని కూడాను హీనము గావిస్తుంది.
Therefore, the power of the intellect is gone.
Kanaka telivitetalu anedi goppa vidyavantulu yokka lakshanam kaadu.
Therefore, intelligence is no quality, qualification of an educated
man. Kani duradrushtavasattu ee naadi yugamlo medhasaktigala vaadu goppa vaadani bhavistunnaru.
Unfortunately, in this world, we consider intelligent people mighty
and powerful. అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
We respect him because he is intelligent.
కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
But in ancient times, nobody would join the company of intelligent.
కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
Only the one with intellect is respected.
మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
The first shraddha, steadfastness.
ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
ఇట్ హెస్ టూ మీనింగ్స్.
ఆసక్తి స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
ఇస్ నాట్ ఎనఫ్. If you have interest merely,
aasakti paina ghanamainatundi okka vishwasam untundali.
You should have full faith in your interest.
Kanuka aasakti sthirattamu rendu undinatundide buddhi.
Therefore intellect has these two, the interest and stability.
Ee buddhi okka prabhava shaktiye rutamu.
The effect of the intellect is rutam.
Deeni okka prabhavam emiti?
What is its effect?
Anaga trikalamulu entukudunu దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు.
ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ ఋతం.
థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది.
ద వర్డ్ ఋతం ఇస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది.
ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ఋతం.
ఈ ఋతం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
Trikarana suddhini paripurnanga visvasinchi palike tvanti oka palukke satyamu ani peru.
Observing the purity in all the three aspects, that which is uttered
chuchindi chusinattuga vinnadi vinnattuga chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
దీనిని నిజము అని చెప్పవచ్చు.
This is called nijamu or fact.
కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
There's wide difference between truth.
మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
There's gulf of difference between the intellect and intelligence.
ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
Those that do not know the difference consider them equal, identical.
కనుక ఋతం యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
నాలుగవది,
ద ఫోర్త్,
యోగం.
యోగ,
యోగం అనగా ఏమిటి?
వాట్ ఈస్ యోగ?
అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగము.
అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
మానవుని యొక్క సర్వశక్తులను కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్
దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
యు హావ్ టోటల్ కంట్రోల్ ఇస్ యోగ.
శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
వాసనను అదుపులో పెట్టుకోవటమే యోగము.
కంట్రోల్ ఓవర్ టాక్ ఇస్ యోగ.
వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
కనుకని ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో నుంచుకోవటమే యోగము అన్నారు.
యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
అయితే మాట్లాడాలి.
However, you have to talk.
మాటలను మరదకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
హౌ షుడ్ వి టాక్?
త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
We have to talk with all the purity.
అసత్యమైనటువంటి దానిపైన ఏ మాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
We should never utter lies and argue thereafter.
కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
It's only ignorance. If you argue on that, because of this argument, hatred will increase.
కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
As you continue to argue, there will be scope for enmity.
కనుకని విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
The students should have full faith on the control over senses.
ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
This age is
దివ్యమైనటువంటి వయసు.
It's divine.
భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
It lays a royal path for the
రాజమార్గమును నిర్మించేటువంటి వయసు.
It builds the royal path.
నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
Youngsters today are the emancipators of this country.
కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
So for students the first lesson is the sense control.
కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
anaga,
mighty power.
Bhagava swarupame mahattaramaina shakti.
The divine manifestation itself.
At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
It is there in the divinity you find this rutam.
Aa divyattam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
The truth shines based on this divine power.
Kanukane truth is God annaru.
So it is said truth is God.
ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
విజ్డమ్ ఇస్ గాడ్.
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
కనుకనే సత్యం భైవ స్వరూపమే.
సో ట్రూత్ ఇస్ గాడ్.
రుతం భగవస్వరూపమే.
రుతం ఇస్ గాడ్.
శ్రద్ధ భగవస్వరూపమే.
శ్రద్ధ ఇస్ గాడ్.
మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
యోగ ఇస్
యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
God has so many names.
కనుక ఈ యొక్క మూడింటికి ఐదింటికి బుద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నిలయం.
ఆల్ దీస్ ఫైవ్ హ్యావ్ గాట్ అట్ దేర్ సెంటర్
దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
Therefore in it is Veda it is said బుద్ధి గ్రాహ్యం
అతీంద్రియము ఇంద్రియాతీతమైనటువంటిది.
Intellect is transcendental, beyond senses.
ఇంద్రియాతీతమైనటువంటి ఒక బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
Students should clearly understand the difference between intellect and intelligence.
చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
With intelligence you can have okay.
తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
You can also argue if you are intelligent.
తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
You can also give nice talks.
ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివి.
That's all worldly nature.
ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
It's all physical education.
ఇది ప్రవృత్తమైన మార్గములే.
It's outward path.
కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
But intellect
ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
అడుగు భాగములో ఉన్నది దేహము.
At the bottom is the body.
దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
Above the body are the senses.
ఈ సెన్సెస్కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
Over the senses is
mind. మైండ్కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
Above that intellect.
బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
Above the intellect.
కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
Intellect is very close to ఆత్మ.
కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
Therefore intellect shines because of the spirit behind.
ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
Intellect is the very reflection.
I think Swami has given a very very clear roadmap of how we should proceed with Medha Suktam.
And not only that, what should be our objective of Medha Suktam has very clearly charted down the path for us, that okay, you can have telivitatalu, cleverness, but that is pravritti, going outward. You can get success in the world, but what you should actually aspire for is nivritti, that buddhi, that
which
intellect
will,
which will take you towards God.
Exactly.
So, you know, I remember once Swami, I think there is a few things are very close to Swami's heart. One of the story, I think I've seen it around 2 times probably in different dramas, and when Swami himself will be the scriptwriter, the director, everything, is this episode of Akbar's court. There's one singer called Tansen, and then I remember one of the very famous dramas, it was depicted that when Akbar wants him to sing, Tansen sings, and then he says, no, I'm not able to find that peace and joy in your singing anymore. Someone else, you know, someone who can sing. Then he says, yes, my guru is there. He'll be able to sing. It will get him here. It will, no, my guru doesn't come here. You have to go to him. It will, why like that? It will, yeah, there's a difference. You go, we will see. So then, Tansen takes Akbar to his guru. And his guru will be lost in bliss and lost in thought, meditation. So then he says, when will he sing? Will he sing for me? It will, no, he doesn't sing for you. He sings only for the Almighty. Because for him, he is the only sovereign. No one else is important for him. So then, how will make him sing? Sant Tansen says, okay, I have a plan. So he starts singing and intentionally does a mistake. Then Haridas gets angry and says, what is this? You are singing like this. This is not the way to sing a bhajan. And he starts singing. And then the story goes that once his guru Haridas starts singing, everyone's going to raptures. All are in bliss. Then Akbar understands that, wow, your own disciple, why I'm not able to get the same joy and peace and bliss when he sings, but when you sing it's different. Then Haridas says the same thing. He sings for you, and he sings for you for getting some worldly benefits or position and power, but I sing for God. So when you sing for God, the effect is different. So, you know, it reflects so beautifully what Swami has told just now, that buddhi is nivritti and the cleverness and worldly success is pravritti. So, finally what we all seek is that peace and that bliss and that contentment. So, that will come only when we make our buddhi inward and go towards God. So, probably Medha Suktam, we should go to the next level where we say that we've been always stressing this point, that when you climb the coconut tree, your shadow automatically climbs the tree. So let us with a prayer to Swami, because Swami has so clearly, emphatically told us in no equivocal terms that this is what is the true path, correct path. So with that,
actually there is one more incident I am reminded of, Bhargav. When we talk of the worldly knowledge that we acquire, if it reaches to the brim, if it is directed in the right way, what would it lead to? There is a beautiful incident that happened in Thrai Brindavan. I think this was during one of the summer courses of the 1970s. Those days, both Kamavadhani Garu and Kuppa Bairagi Shastri Garu were present for that particular summer course. And then there were amazing expositions on Brahma Sutras, and Swami was speaking, and Bairagi Shastri Garu was speaking, and Kamavadhani Garu was in his brilliant form, giving lectures. And then in one of the sessions, Bairagi Shastri Garu was sitting to the left of Swami's feet.
Mm-hmm.
And then Kamavadhani Garu was sitting at the right feet of Swami. And then both of them were looking at each other, and both of them were focused on serving Swami's feet.
Mm-hmm.
And then see how when two jnanis sit before the Lord,
mm-hmm.
how does God roll out his play? As they were serving Swami's feet, Swami looked at Bairagi Shastri Garu and he told, Kamavadhani ki yemuchu?
What does Kamavadhani
know? And that was a very, a sort of a sarcastic statement when Swami was, what does Kamavadhani know?
Mm.
And then immediately without any second thought, Kupa Bairagi Shastri Garu, and even after the sentence that was told by Swami, Kamavadhani Garu was like untouched by what Swami had told. He was just in the bliss. He was lost in the bliss of serving Swami's feet. I doubt whether he had even heard what Swami told. But then immediately Bairagi Shastri Garu responded, Swami, Kamavadhani ki yem raadu Swami.
What does he know?
What does he not know, Swami? Means, see, there is on one side, one jnani pressing Swami's feet. And then he is totally lost. And then there is other jnani to prove that he is one more jnani.
Yes.
And this was all a beautiful play by Swami to show how elevated those two people were for all the students and the lecturers who were present there.
Yes.
And that was like a beautiful revelation of when your Swami, as he tells, when your knowledge is transformed into buddhi, what can it do to you?
Yes.
It makes you a stable-minded person. As Swami beautifully tells, buddhi, the first aspect that buddhi confers upon you is rutam.
Mm.
The shraddha, rutam, satya, yoga and mahattara shakti.
Beautiful.
So when these aspects, when you follow the buddhi, this is what happens to you.
Correct. So if you just go to the next line, actually we are coming to that only. Tvaya jushta rishir bhavati de vitvaya brahma gata shri rutatvaya. With this, if you say that by the grace of Medha Devi or Saraswati Devi, by her just will, by her just one thought of her, or one command of her, a person can become a rishi. Rishi means, I think Swami had told this so beautifully to us that the first thing which buddhi confers on us is ritam. So rishi, actually, if you say, rishi is the one, if you break it says, ritam pashyati iti rishihi. Means the one who sees the truth as I'm seeing you.
Exactly.
That is what a rishi is. And the second thing which rishi, one more, from, if you go to the root word, rishi, that root word says, one more meaning comes is the one who flows. Means, like probably, there's an episode where Swami goes to Rishikesh and then he's addressing all the sannyasis on the bank of the Ganges, Ganga, Mandar Ganga. And he puts forth a question to all of them. Okay, who is the real sannyasi here? So they all be looking at each other. Then Swami says, I will tell you the answer. It is none of you. It is the Mother Ganga who is flowing behind you. Because she is the purest one, and she flows. She doesn't stop for anything. She just flows with the life, sort of thing. So here, you become that rishi who just flows with the life without getting stopped or stuck in any of the places. That's one thing. And second is the one, like they say, truth. He's able to see the truth or visualize or behold the truth. Like the amalaka fruit in the hand, they say. You can see it so clearly. So this is the first thing. And then second thing is you become a brahmana. One who knows the Brahman. So again, when the one what Swami has just told, that their buddhi should be so powerful and so elevating that it should actually take you inward. And then when you actually go inward, according to Swami's definition, Brahmana is the one who's always in the thought of Brahman. Like you had just mentioned about Kamavadhani Garu. Mm-hmm. He was always lost in serving Swami, and even in thought, he was thinking about Swami. At this moment, like I remember, I had this opportunity to once personally interact with Raja Reddy Garu, one of the very sterling devotees of Swami again. I remember I just gone, it's around 10-15 years back, he used to stay in Ishprashanti. I just bumped into him and one morning after bhajans, 10 o'clock, I just went to him and then I just told Sairam, two of us had gone, and he was very, very cordial. He just invited, made us sit, oh, your student's good, what are you doing, all that he asked. And then the first question he asked is, what time you get up in the morning? Like for me, I was thinking, those days, sometimes I used to get up regularly at 5:30, 5:45. It's a very big achievement. Very big achievement, imagine. So very proudly I said, sir, 5:45. What? 5:45? You're wasting your time, is it not? I was taken aback. And my brother who was next to me, he felt even more ashamed because he was getting up at 6 o'clock. So then he told, you should get up. He said, I always get up at 3 o'clock and do a worship or sadhana, whatever, because that is a time you can never waste. That's one thing. And then again, when you talk about Rishi, and he was just relating his experiences. One more experience I remember, so thrilling. He says, he was just telling us, he used to drive Swami to many places where Swami used to go. So one place he had related that, he said that, you know what I used to do? He says, when Swami is next to you, you should be so alert for every small
gesture,
not even word, gesture of Swami, whatever he's doing, to catch it and follow what he's telling. So he said that, you know, when I used to drive Swami, Swami's car, so I used to break my mind into two parts. One part of the mind used to be always one point attention towards Swami, what he's telling. Pick it up and follow it. Second part of the mind, I used to concentrate on the driving and see what is happening on the road and do. We were like, wow, like breaking the mind too and concentrating on two different things. I think on one thing only we can't concentrate properly.
Yes.
So these are those sterling devotees of Swami who lived in that, with that example. And probably because Swami himself is that Medha Devi and that Saraswati, Mother Saraswati, he had conferred these blessings on them.
Exactly.
And if you go to the next part is, again, it talks about Sri. Brahma Gata Sri Rutatvaya. So, Brahma Agata Sri, it'll give you,
confers upon you.
So again, going by what we had just heard, those golden words of Swami, Sri again is wealth, but the wealth which is something which is directed inward, not outward. Like Swami says, not worldly success, the inner success.
Exactly.
Success where God is pleased with you, God is happy with you. You know, Swami always talks about a beautiful incident about Duryodhana and Arjuna coming to Krishna. So once, you know what happens is, this is just before the war.
Duryodhana and Arjuna are allowed to come to Krishna to choose their parties for the war.
Yes.
So, as Arjuna walks in, Duryodhana comes first into the antapuram of Krishna. And then with all his pride and ego, he thinks, why should I sit? There were two seats that were placed just next to Krishna's cot. One at the head of Krishna and other one at the feet of Lord Krishna. Then Duryodhana walks in and in all his ego, he sits just next to Krishna's throne, where his head was placed.
Yes.
And Arjuna, as usual, he walks in and with all his humility, he sits at the feet of Lord Krishna. So then Krishna, when he gets up from his sleep, his gaze first falls on Arjuna.
Yes.
And then he speaks to Arjuna and asks him to choose. And then Duryodhana is like furious. I was the one who had approached you first.
Yes.
And it's not right for you to ask Arjuna to choose. But then Krishna tells, okay, you choose whatever you want. And he gives the options of either he wants the Narayani Sena or you want me. Him alone with a condition that he gives the conditions before itself that he is not going to take up the arms.
Yes.
So that was the condition with which they had to choose between Krishna and his army. And then Duryodhana in all his intelligence, so-called worldly intelligence, he thinks anyway this Krishna doesn't want to fight. So why should I choose him? He's of no use to me. And then he decides to take the Narayani Sena.
Yeah, but because Krishna says, as Arjuna is a younger one, let us give a chance to Arjuna to choose first. Mm. So actually, Duryodhana will be in a lot of anxiety that, oh my God, if he chooses this Sena, I will lose it. So to his utter joy and
amazement
and happiness, Arjuna chooses Krishna, only Krishna, who is not going to pick up arms also, pick up any weapons in the whole war. So Duryodhana is overjoyed. He says, no problem. Whatever is left, I will just take it. And with the whole Narayani Sena, he gets so happy and goes. But you know, and as the story has it, you know, Krishna himself alone, without even picking up one weapon, was so powerful and, you know, he is needless to say. And the Narayani Sena was of no use. So here what we are trying to drive home, the point is that Arjuna is the one who actually chose the inner buddhi, the inner path. What Swami says, Nivruti. And Duryodhana chose the external
Pravruti
path. Pravruti path. And what you feel in the world as success. You feel, you know, numbers and then power and position and you have a following with you. All these things, you know, worldly honors, all these things matter more. So he thought that is more important because, see, Narayani Sena is one of the, I don't know exactly the units of it, but it's a massive
army.
It's a very massive army. But Krishna is only alone. But you know, when you know that alone Krishna is equivalent to thousands and crores of universes, so everything else is nothing in front of him. So there is one interesting name of Arjuna, which is called, you know, he's called Partha.
Partha.
So one interpretation of Partha is that person for whom Paramatma only is Artha. Artha is, you know, we had Dharma, Artha, Kama, Moksha. So Artha is wealth. So that person who considers Lord only as his wealth is Partha. And, you know, as time tells us in retrospect that Arjuna was one who was victorious.
So then the whole definition of Rishi and Tvaya Brahma Gatashri Rutatvaya, I think these two are justified in the case of Arjuna,
yes,
when he chose Lord Krishna over the army.
Yes. Anyway, we are going into Mahabharata. One more episode comes to my mind that, you know, again, this is about Yudhishthira. He is one more, he was a person par excellence in character. So this is that episode of Yakshaprashna where out of the barrage of questions, one question which he shoots at him is, what is the real wealth in this world? So pat comes the reply from Yudhishthira without even a batting of an eyelid, with full clarity and conviction that there's only one wealth which is the greatest in this world, and that is samadrushti or equanimity. So I think with this we understand that there are a lot of things which we generally think are our wealth, but these are the things which are actually the real wealth for us. And if you just go to the word sadhana, if you just break it up also, sadhana means actual dhana is sadhana, means
exactly.
A good dhana. So when you actually do your sadhana and you do a tapas or you do an austerity or do anything with a good intention in mind, whenever you do that, so the dhana gets accumulated in you. Dhana is not in monetary terms, not in tangible terms, not anything in this worldly sense, but
yes,
something which will actually help us in our life's sojourn.
Actually, in this case, we are maybe we can recollect the Chinnakada that Swami tells about Prahlada. Once when Indra is so much worried about the Prahlada's success, he wants to at any cost vanquish Prahlada. And then with the guidance of his rishi, he tells his rishi, his guru tells him, you go and ask, there is a yagam that Prahlada is conducting, it is called the Viswajit Yaga, అండ్ ప్రహ్లాద డస్ నాట్ థింక్ ట్వైస్ వెన్ సంబడి ఆస్క్స్ హిమ్ టు గివ్ అ దానం అండ్ దెన్ హిస్ గురు టెల్స్ హిమ్ గో అండ్ ఆస్క్ హిమ్ ఫర్ హిస్ క్యారెక్టర్
ఓకే
అండ్ దెన్ ఇంద్రా గోస్ అండ్ దెన్ హీ ఆస్క్ యాజ్ అ బ్రాహ్మిన్ ఇన్ ది గైజ్ ఆఫ్ అ బ్రాహ్మన్ అండ్ హీ గోస్ అండ్ ఆస్క్ ప్రహ్లాద కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ క్యారెక్టర్ యాజ్ అన్ ఆర్మ్ టు మీ అండ్ దెన్ వితౌట్ అ సెకండ్ థాట్ ప్రహ్లాద జస్ట్ గివ్స్ హిమ్ అవే సో యాజ్ సూన్ యాజ్ హిస్ క్యారెక్టర్ గోస్ అవే ఫ్రమ్ హిమ్ దెర్ ఇస్ వన్ మోర్ ఎంటిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ బీయింగ్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ ది రాజ్యలక్ష్మి అండ్ దెన్ ప్రహ్లాద ఆస్క్స్ దట్ హూ ఆర్ యూ అండ్ దెన్ ద ఎంటిటీ టెల్స్ దట్ ఐఎమ్ రాజ్యలక్ష్మి వితౌట్ యువర్ క్యారెక్టర్ ఐఎమ్ ఆఫ్ నో యూజ్ హియర్ అండ్ దెన్ ఇట్ వాక్స్ అవే దెన్ యాజ్ సూన్ యాజ్ దిస్ గోస్
కీర్తి
గోస్ అండ్ దెన్ వన్ ఆఫ్టర్ ది అదర్ హిస్ వెల్త్ హిస్ కీర్తి అండ్ దెన్ హిస్
ధర్మ ఆల్సో స్టార్ట్స్
లీవింగ్ వెన్ హీ గెట్స్ దెన్ హీ గెట్స్ అ డౌట్ వై ఇస్ ఇట్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లీవింగ్ సో వితౌట్ ఆల్ దీస్ ఐఎమ్ ఆఫ్ నో యూజ్ అండ్ దెన్ ఇమీడియట్లీ హీ విల్ రియలైజ్ దట్ ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ దిస్ డ్రామా వాస్ టు మేక్ హిమ్ రియలైజ్ దట్ హిస్ క్యారెక్టర్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ హీ కాల్స్ బ్యాక్ హిస్ క్యారెక్టర్ to come back to him and then when the character comes all the other entities that had left him
comes back and one more thing is when the character goes everything else starts going he doesn't bother much but the third being which goes a very luminous and effulgent being he asks who are you he says I'm dharma oh my god he says dharma if you leave then there is no meaning in life character and dharma are the two main pillars of a person's being Then he requests Dharma, you please come back. I don't want you to leave me. So when Dharma comes back, automatically character also comes back. So you know, so Dharma and character are so important in a person's life. So I think what we have got, what we have understood from this discussion and from what Swami had given a beautiful discourse is that we have to concentrate more on that inner wealth rather than the external wealth. And again, wealth of intellect. Again, here, when we say Shri is not the wealth, the money and other things which we get in the external world. No, they are important. Swami says, no, they are definitely important. But if you aspire for the inner wealth, automatically the external wealth will be added on to you, as Jesus says.
Ihamunu sikampa hematarak vidya, paramunu sukhyampa brahma vidya.
Yes.
So once you get brahma vidya, the thing that Swami tells, by knowing which you will know everything else.
Yes.
So that vidya, if you know and understand, I think the rest will follow.
Yes.
Sure. I think with these few words, we shall bring this episode to a close as we are running out of time. And then I think with this humble prayer that and next week we are going to celebrate Sharad Navaratri.
Yes.
In these auspicious moments of Dasara Navaratri, all of us maybe. It's a time for us to ponder because this time is the most auspicious and most powerful time where all of us can, double up the effects of our sadhana.
Correct.
So the amount of effort that we put can be multiplied. Okay. The effects of the efforts that we put will get manifold.
Okay.
So I think all of us should ponder upon how can we go more closer to Swami?
Yes.
And then how could we become more wise, more acquire more buddhi rather than becoming more knowledgeable and more intelligent?
More clever.
More clever.
Yes.
So I think with these few lines, we shall close today's episode with the Kshama Prarthana Mantra.
యదక్షర పరభ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాణి క్షమస్వ సాయీశ్వర అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయ దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర హరిః ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు
Please do write your feedback and your thoughts to listener@radiosai.org or WhatsApp it to 9393258258. And with this humble prayer that every thought, word and deed is His inspiration, we shall bring today's episode to a close. Sai Ram and happy listening. On the other side of this is Brother Sai Prasad with the Sri Satya Sai Divya Sandesh Jhari program, a live Telugu program. Sai Ram, happy listening.
Priyaya namaha
Bhakta Priyaya namaha.